నీకొక్కడికే మాట ఉంది ప్రపంచంలో, నీ మాట చేత 1000 మంది బతకాలి. నీ మాట వ్యగ్రత ఉండకూడదు. ఒక్కొక్కడు మాట మాట్లాడితే పొడుచుకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట తీరు ఉండడం, అంత కర్కశంగా మాట్లాడడం, అంత పరుషంగా మాట్లాడడం లోపల రాక్షసుడు ఉన్నాడని గుర్తు. పైగా ఒక సమర్థన చేసుకుంటుంటారు, నాకు ఇంతే అలవాటు. ఏమిటి నీకు ఇంతే అలవాటు? మార్చుకో, అలా కుదరదు. నువ్వు మనిషిగా పుట్టావు, మనిషిగా పుట్టావు కాబట్టి నీ అలవాటు మార్చుకోవాలి. సాధుగా మాట్లాడడం నేర్చుకో. వేరొకరిని మాట చేత హింసించేటటువంటి అధికారం నీకు లేదు. ఇది కూడా పాపమే. మాట చేత ఇతరుల మనస్సు బాధపడేటట్టు మాట్లాడడం కూడా పాపం కిందే లెక్క కడతారు. నిరంతర పాపం చెయ్యకు. నువ్వు నీ మాటని మృదువుగా మాట్లాడడం నేర్చుకో అని ఆ తల్లి ఆ మాట యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరింపబడింది సుందరకాండలో. ఇది చెప్పిన తరువాత తల్లెంది, నాయన పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య నృపాత్మజ తథా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః నృషాదశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అని భార్య సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః అంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః. ఈ పృథివీ మండలాన్ని ఏలినటువంటి రాజులలో చాలా పేరుగణించినటువంటి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. శత్రు సైన్యాన్నంతటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడల్ని నేను. స్త్రీ వివాహం అయిపోయిన తరువాత ఎవరైనా పలకరించి అమ్మ మీరెవరమ్మా అని అడిగితే, నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. మామగారు పొంగిపోతాట మాట విని. మామగారిలా కోడలి క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అసలు నాకనిపిస్తుంది ఒక్కొక్కనాడు తండ్రి కూడా సరిపోడు ఇంకా మామగారి పక్కన. ఎందుకంటే మామగారికి కోడల్ని చూసుకునేటప్పటికి అంత ప్రేమ వచ్చేస్తుందిట. అందుకే మామగారు సంతోషించేటట్టుగా కోడలు ప్రవర్తిస్తే చాలు, ఆ ఇల్లు వృద్ధిలోకి వచ్చేస్తుంది. మామగారు దైవంతో సమానం. అటువంటి మామగారు విద్యాబుద్ధులు నేర్పించి తన కుమారుణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చేసి మీ చేతిలో పెట్టి మీ ఇద్దరి యొక్క నీడలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలనుకుంటాడు. అనుకుంటే ఫలితాన్ని నువ్వందుకుని ఆయన్ని పురుగుని చూసినట్టు చూసి కొడుకు కూడా అలా మాట్లాడేటట్టు చేస్తే ఆ పాపము ఎంత గొప్ప పాపము. అందుకని మామ కోడల్ని ఒక తండ్రి కన్నా ఎక్కువగా కోడల్ని చూడాలి. కోడలు మామగారిని అంత భక్తితో నమస్కారం చేసి ఆదరించాలి. అందుకే వివాహం అయితే ఎవరమ్మా నువ్వు అని అడిగితే ముందు మామగారి పేరే చెప్తారు, నేను ఫలానా వారి కోడలనండి అని చెప్తారు. అందుకని ఆవిడ చెప్పడంలో కూడా అంత అందాన్ని పాటించింది. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. నేను విదేహ వంశంలో జన్మించినటువంటి జనక మహారాజు గారికి కూతుర్ని. సీతాచనామనామ్నాహం భార్య రామస్య ధీమతః. ఈ శరీరానికి పేరు సీత, నాగటి చాలుకు పుట్టాను కాబట్టి. కానీ ఎవరి ఇల్లాలని? భార్య రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలని. ఇందులో ఒక అందమైనటువంటి శ్లేష చెప్పారు. బహుశా అది ఉంటేనే నరకం ఉంటుందేమో కూడా. అది చాలా అందమైన వ్యాఖ్య. ఎందుకంటే ఒక నరకాంతగా ఉన్నటువంటి స్త్రీ అన్ని కష్టాలు పడిపోయిన తర్వాత తెల్లవారితే భోగి పండగ, రోజు ఉపన్యాసాలను వెళ్ళిపోతాడు, కొట్టుకట్టే వేళకి ఇంటికి వస్తాడు. ఇంకేముంటాయో, పది అయిపోయింది, కొట్లుండవు, రేపు తీసుకెళ్తానులే చీర కొండానికి అంటూ అంటే ఫాల్లో ఏదో అది కొనుక్కోవాలి, అది వేసుకోవాలి చీరకి అని ఆవిడ చెప్తుంటే, లేదు రేపు తప్పకుండా వెళ్దాం, ఎంతసేపు ఫాల్, నా శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టైలర్ ఉన్నారు, నేను కుట్టిస్తాను కదా అంటున్నాడు. తెల్లవారితే భోగి పండగ. ఆ రోజు రాత్రి కూడా 10 ఇంటికి వచ్చాడు అనుకోండి, మర్చిపోయి వస్తే ఆ రోజు కూడా చందన దర్శనం అవ్వలేదు అనుకోండి. అవ్వకపోతే అంటే చందన దర్శనం అంటే మీకు అర్థమైపోయింది. పోతే అప్పుడు భర్త పట్ల ఆహాహాహా ఎంత అదృష్టం అండి మీలాంటి భర్త, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఎంత ఉద్ధరిస్తారో, నా అదృష్టం నేను ఊళ్ళో వాళ్ళల్లో ఒకనైనా బాగుండేది, పెళ్ళన్నై పుట్టాను, ఓ చీరకి నోచుకోలేదు మీతో వెళ్ళి కొనుక్కోడానికి అంది అనుకోండి. అలా అంటేనే భార్య. అలా అనకుండా మీరు లోకంలో వారికి చక్కగా ఉద్ధరించి వచ్చినారో, చీర కొనుక్కోకపోతే ఏమి ఎందనుకోండి, ఏదో కొంచెం బేలగా ఉంటున్నారు, అంత మరీ తట్టుకోలేము, అంతంత పాతివృత్యాలు. అలా అంటేనేమో అందంగా ఉంటుంది, లేదే రేపు పొద్దున తీసుకెళ్ళిపోతాను అని భర్త కూడా వంగిపోయి అంత కోపగించుకోకే అని చెయ్యో కాలో పట్టుకుంటే అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. కానీ అమ్మవారు కూడా అలా ఉంటేనే దానికి అందం. అందుకని ఆవిడ ఎంత అందంగా చెప్పిందో చూడండి. ఆవిడంది, దశరథ మహారాజు గారి కోడలనయ్యా, అంటే మరి మీ మామగారు రక్షించడా అమ్మా, ఉంటేగా మహానుభావుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు, ఆయనే ఉంటే నాకీ కష్టం ఎందుకు, మరి ఏమ్మా మీ మామగారు లేకపోతే మీ నాన్నగారు విదేహ వంశానికి చెందినవాడు, ఈ దేహమే నేను కాదనేవాడు, ఎవడి కష్టం ఎవడి కర్మ వాడిది అనే రకం. అందుకు ఆయన పట్టించుకోడు. ఏమమ్మా మరి నిన్ను నువ్వు రక్షించుకోవా, నేను సీతమ్మని స్త్రీ శరీరం, భర్త రక్షించాలి తప్ప వేరొకరు రక్షించకూడదు, నేను తపస్సు చేస్తున్న దాన్ని. పోన్లే అమ్మా, మరి మీ ఆయన రక్షించడా అబ్బో ఏం చెప్పమంటారు, రామస్య ధీమత, చాలా బుద్ధిమంతుడు, అన్ని అస్త్రాలు తెలుసు, అన్ని శస్త్రాలు తెలుసు, ఎక్కడ గుహలో పడుకున్నాడు, ఇప్పటికి రాడు రక్షించాడు, ఇదిగో ఇలా పడుందని శత్రువుల పంచన, ఇంత ఉపవాసం చేస్తూ ఆ భావన వ్యగ్రత ఉంటే తప్ప సీతమ్మని గబుక్కుని తప్పు కట్టకండి. 10 నెలల నుంచి ఎంత కష్టపడిందో, ఇన్నాళ్ళకి క్షేమం అడిగేవాడు వస్తే ఆ మాత్రం మాట నోటంటే రాదండి, నరకాంతగా ఉంది కాబట్టి రావాలి. అలా అమ్మవారు ఉంటేనే రావణుడి తలకాయలు తెగిపోతాయి. అందుకని అమ్మ అలాగే మాట్లాడింది. బహుశా లక్ష్మీదేవిలే ఉంటే ఆవిడ మాట్లాడదు, మాట్లాడవలసిన అవకాశం ఉండదు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యదై అనన్య అని ఓ నమస్కారం చేసేస్తాం కదా, అందుకని ఇంకా ఆవిడ జగన్మాతగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ నరకాంతగా ఉంది, అందుకని అలాగే మాట్లాడింది. మాట్లాడితే ఎప్పుడైతే నేను సీతమ్మని అందో తన గురించి చెప్పింది, చెప్పింది కాబట్టి నన్ను నమ్మింది, ఇది హనుమకి కావలసింది, ఈ నమ్మకం సంపాదించుకున్నాను, ఎంత సంతోషమో స్వామికి. ఇంకా గబగబా గబగబా ముందుకి దిగి వచ్చేస్తున్నారు. పిల్లాడు అమ్మేది అమ్మేది అని ఇలా కర్టెన్లు తీసి అన్ని గదుల్లోనూ వెతుకుతుంటాడు. 4 గదులు వెతికేసిన తర్వాత అమ్మ కనపడలేదనుకోండి, ముఖం కొంచెం మారిపోతుంది, కళ్ళు ఇలా చిట్లించేసి అమ్మేది అని కంఠం మార్చేస్తాడు. అక్కడ నాలాంటి వెతకారం మనిషి వాడు ఉన్నారనుకోండి, మీ అమ్మ ఊరెళ్ళిపోయిందంటాడు. వాడు పాపం ఏడుపు లంఘించుకుంటాడు, ఏడుపు లంఘించుకుని మా అమ్మేది మా అమ్మేది ఏడుపు మొదలెడతాడు. అంటే పాపం ఆ తల్లి ఎక్కడో బాత్రూంలో స్నానం చేస్తుంటుంది, స్నానం చేస్తున్నది, ఇక్కడే ఉన్నాను రా ఎక్కడోకి వచ్చేస్తాను 5 నిమిషాల్లో అంటుంది అని పాపం గబగబా చీర చుట్టుకుని బయటికి రాగానే అమ్మ ఇక్కడ ఉన్నావా అని వాడు పరిగెత్తి వెళ్ళిపోయి ఒకసారి కౌగులించేసుకుంటాడు. అమ్మ మాట విన్నాక అమ్మ తన దగ్గరికి వెళ్ళిపోవాలని పిల్లాడికి ఎంత తాపత్రయం ఉంటుందో, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర కూర్చోవాలని మా స్వామి హనుమకి అంత పూనిక. ఆయన సాధకుడు, యోగి పుంగవుడు. దగ్గరికి వస్తుంటే అమ్మ చూసి మూర్చపోయింది. మళ్ళీ మూర్చలేచంది, మళ్ళీ నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళీ రూపం మార్చుకుని రాలేదు కదా, వేటుపడిపోయిన ప్రాణం శంకిస్తుందంటారు చూడండి. ఒక్కొక్కళ్ళు ఒకరి చేత విపరీతంగా మోసపోయారనుకోండి, వాళ్ళకి ఇంకా జాతి అంటే ద్వేషం పుట్టేస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని విశేషమైన మోసం చేసేసాడనుకోండి, పురుషుడన్నవాడు కనపడితే చాలు ఇంకా భావన వ్యగ్రత ఏర్పడిపోతుంది. అలాంటి రోజున మనం సిగ్గుపడాలి నిజంగా. అయ్యయ్యో ఆ స్థితిని పొందేసిందే ఒక స్త్రీ, ఎంత బాధపడిందో తల్లి అనిపిస్తుంది. ఎవరైనా కనపడితే అది రావణాసురుడు మారువేషమేమో అని అనుమానం వచ్చేస్తుంది తల్లికి. ఎందుకని, ఒకనాడు సాధు రూపంలో వచ్చాడు, ఒక సన్యాసి రూపంలో వచ్చాడు, పరివ్రాజకుడి రూపంలో వచ్చాడు, నమ్మింది, ఎత్తుకుపోయాడు. ఏమో ఇవాళ మళ్ళీ కోతి రూపంలో వచ్చాడేమో, బెంగ పెట్టుకుందమ్మా, నువ్వు మళ్ళీ నేను తపస్సు చేస్తూ నిరాహారనై ఉపవసించి భూమి మీద పడి ఉంటే నా మనస్సు క్షోభ పెట్టడానికి మళ్ళీ వానర రూపంలో వచ్చావా అంది. అని ఒక్కసారి స్వామి హనుమవంక చూసి మనస్సులో అనుకుంటుంది, ఏమిటో ఈ పిల్లవా, ఈ వానరాన్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదు, మనస్సులోంచి ప్రీతి పొంగువారుతోంది, ఎందుచేతనో చూస్తే ఈ హనుమ అటువంటి వారు కారు అనిపిస్తోంది. 10 మాటలు వానరము అనరము అండని నాకు ఇష్టం ఉండదు, అందుకని పేరు చెప్తున్నాను. సీతమ్మ అన్నదిగా తెలిసే వరకు జగన్మాతగా ఆవిడికి తెలుసు, అందుకని అన్న దోషం లేదు. అందుకని ఈ హనుమ ఎవరో నాకు తెలుసు, హనుమద్రామాయణము అని హనుమ రాసుకున్నారు. అందులో ఒక మాట అంటారు స్వామి హనుమ, మొట్టమొదటిసారి సీతమ్మ తల్లి నా వంక చూసినప్పుడు కొన్ని 10 సంవత్సరముల పాటు పిల్లవాడికి తల్లి దూరంగా ఉండి మళ్ళీ పిల్లవాడు కనపడినప్పుడు అమ్మ కొడుకుని ఎలా చూసుకుందో అలా ఆ అమ్మ జానకీదేవి నా వంక చూసింది అని హనుమద్రామాయణంలో రాసుకున్నారాయన. అందుచేత చూస్తే పుత్రసముడిగా భావించింది, ఏమిటో కొడుకులా అనిపిస్తోంది అంటాం. ఒక్కొక్క స్త్రీ తెల్లటి జుత్తుతో ఒడిలిపోయినటువంటి చర్మంతో వణుకుతున్న చేతులతో దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టబోయారనుకోండి, గభాలన అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. వచ్చి గబుక్కుని రెండు చేతులు పట్టుకుని, అమ్మ నమస్కారం చేయకండమ్మా, మిమ్మల్ని చూస్తే మా అమ్మ జ్ఞాపకానికి వస్తోందమ్మా అంటే అంగబుక్కుని ఎక్కడో సుతారంగా మీటుతుంది హృదయాన్ని ఆ ఆకృతి. అలా హనుమని చూడగానే అమ్మకి పుత్రవాత్సల్యం జనించింది. ఎందుచేత ఆ స్వరూపం అటువంటిది, ఆ స్వభావం అటువంటిది. ఇది సుందరకాండ. బాహ్యంలో వానరం, సీతమ్మ తల్లిలో పుత్రవాత్సల్యాన్ని రగుల్కొల్పగలిగినటువంటి నడువడి. ఇది కాదా సౌందర్యం అంటే, ఇది కాదా సుందరకాండ అంటే. అటువంటి హనుమని చూసి అమ్మ అమ్మంటుంది, నాయనా నువ్వెవరో నాకు యథార్థంగా చెప్పు అంది. అంటే మహానుభావుడు మళ్ళీ రామకథ అంతా చెప్పాడు. ఒకటికి 10 మాటలు రామకథ చెప్పబడుతుంది సుందరకాండలో. ఆయన అంటారు, అమ్మా సుగ్రీవుడితో చిలిమి చేసినటువంటి రామచంద్రమూర్తి వాలి సంహారం చేసిన తరువాత, నువ్వు వెళ్ళిపోయిన తరువాత ముందు జటాయువుతో మాట్లాడారమ్మా, జటాయువు ప్రాణాలు విడిచిపెట్టిందమ్మా, కబంధుడు కనపడ్డాటమ్మా, ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారమ్మా, కిష్కింధ చేరాక వాలి సంహారం చేశారమ్మా, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారమ్మా, సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత వానరములను పంపించారమ్మా, దక్షిణానికి వచ్చినటువంటి వానరములన్నీ ఆ స్వయంప్రభ బిలంలో ఉండిపోయాయమ్మా, బయటికి వచ్చిన తరువాత తీరా సముద్రం దాకా వచ్చిన తరువాత ఎలా గడచి వెళ్లాలో తెలియక మిగిలిన వానరములు అంగదుడనేటటువంటి యువరాజు నాయకత్వంలో అక్కడ నిలబడిపోయాయమ్మా, నన్ను హనుమా అంటారు తల్లి, నేను కేసరి అనబడేటటువంటి వానరుడు శంబరాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు, ఆయన భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యొక్క క్షేత్రముగా వాయుదేవుని యొక్క కుమారుణ్ణమ్మా, నేను నన్ను హనుమా అని పిలుస్తారు, నేను పుట్టగానే సూర్యుణ్ణి ఫలమనుకుని తినే పదార్థం అనుకుని ఆకాశంలోకి వెళ్ళాను, ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడమ్మా, కింద పడ్డాను, నా ఎడమ దవడ సొట్టబడింది, సొట్టబడిన హనువులున్నవాణ్ణి కాబట్టి నన్ను హనుమా అని పిలిచారమ్మా, అమ్మా నేను నీ కుమారుడి వంటి వాణ్ణమ్మా, నేను రామదూతనమ్మా, రాముడి పాదములు పట్టి బతుకుతున్నవాణ్ణమ్మా, రాముడు లాంటి వ్యక్తి ప్రపంచంలో లేడమ్మా, ఆయనకి సమస్త అస్త్ర శస్త్రములు తెలుసమ్మా, రాముడే బాణప్రయోగం చేసిన రోజున తుచ్చ రాక్షసుడు రావణుడు ఏపాటమ్మా, రాముడు నీ కోసం బెంగ పెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు, నన్ను నమ్మమ్మా అని ఆశ్వాసమును పొందు తల్లి అని మరొక్కసారి సీతమ్మ తల్లి శోకమును విడిచిపెట్టాలని సీతమ్మకి మళ్ళీ రామకథ ఒక్కసారి చెప్పారు. చెప్తే అమ్మ అగ్ని పరీక్ష పెట్టింది స్వామి హనుమకి. ఆవిడంది, కథే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం, నరాణాం వానరాణాంచ కథమాసీత్ సమాగమ, ఏన రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచ్చచ్వా నమాం శోక సమావిశేత్. నువ్వు వానరుడవు, రాముడు నరుడు, నరవానరములకు సమాగమం ఎలా కుదిరింది, నువ్వు రాముణ్ణి ఎలా ఉపాసన చేశావు, ఒకటికి 10 మాటలు నేను రామభక్తుణ్ణి రామభక్తుణ్ణి రామభక్తుణ్ణి, రాముడంత గొప్పవాడు రాముడంత గొప్పవాడు అంటున్నావు కదా, నాకు ఒక కోరిక ఉందో, నమాం శోక సమావిశేత్, శోకము పోవాలంటే నేను రాముని యొక్క గుణగణములు వినాలి, రాముడి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి వినాలి. ఏది, నువ్వంత రామభక్తుడైతే రాముడు ఎలా ఉంటాడో చెప్పు చూస్తానని. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని బాలాత్రిపుర సుందరీ స్వరూపమైన అమ్మ ప్రశ్న చేసింది. ఇప్పుడు చెప్పాలి, అమ్మ దగ్గరుంటే చెప్పగలను కానమ్మా, రాముడంటే బాగుంటాడమ్మా పొడుగ్గా ఉంటాడు, కానీ అలా అడిగితే బొత్తిగా నేను ఏం చెప్పగలనమ్మా అన్నాడు అనుకోండి, అది ఉపాసన కాదు. నువ్వు ధ్యానశ్లోకం చదివేటప్పటికీ నీకు ఆపాదమస్తకం ఆ దేవతాస్వరూపం నీ కళ్ళ ముందు కనపడాలి. అమ్మవారి చీర కుచ్చిళ్ళ దగ్గర నుంచి, అమ్మవారి పాదాల దగ్గర నుంచి, పాదాలకి వ్రాయబడినటువంటి పసుపు, దాని మీద లత్తుక, అమ్మవారి తెల్లటి గోళ్ళు, అందులోంచి వస్తున్న కాంతి, అమ్మవారి పాదాల మీద ఉన్న పద్మాలు, నువ్వు శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద నీ శిరస్సు పెడితే ఆ లత్తుక నీ నుదుటికి అంటుకుంటే, పసుపు వాసన నీ ముక్కులోకి వెడుతుంటే, రెండు పక్కల ఏనుగులు నిలబడి అభిషేకం చేస్తున్న తడితో కూడిన తామర పువ్వులు నీ మీద పడుతుంటే, అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో, ప్రాత స్మరామి లలితావదనారవిందం బింబాధరం ప్రధుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండిలాఢ్యం మందస్మితం మృదు మనోజ్వల పాలదేశం, అని ఒక్కసారి ఆపాదమస్తకం నువ్వు తలుచుకోగలిగితే, చెప్పగలిగితే నువ్వు ఉపాసకుడవు. నీకు ఇక్కడ నిలబడింది పూజామందిరం. పూజామందిరం అక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నంతకాలము అది నీలోకి రాలేదు. ఏదొచ్చింది? సంసారం వచ్చింది. మీ అబ్బాయి పుట్టుమచ్చలు రాయాలండి, ఎక్కడుంటాయి? మా అబ్బాయి పుట్టుమచ్చ ఎడమ కన్ను రెప్ప ఇలా వేస్తే ఈ కొలుకుకి పక్కన ఉంటుందండి. ఎలా తెలుసు నీకంతలా? నీ కొడుకు ఎడమ కంటి రెప్ప వేస్తే కొలికిలో ఉన్న చిన్న పుట్టుమచ్చ నీకు జ్ఞాపకం. ఎవ్వరికీ కనపడనటువంటి గుహ్య భాగములలో మా అబ్బాయికి తొడకి పైకి విడితే తేనెలా ఎర్రటి ఇంత పుట్టుమచ్చ ఉంటుందండి అని చెప్తావు. ఎలా చెప్పావు? నువ్వు ఉపాసన చేశావు. నీ కొడుకుని ఆపాదమస్తకం చూసుకుని ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, మా నాన్నగారి కాళ్ళు ఎంత బాగుంటాయో అని కాళ్ళు ముద్దులు, చిన్ని వేళ్ళు ఎంత బాగున్నాయో అని వేళ్ళు ముద్దులు, గోళ్ళు ఎంత బాగున్నాయో ఇంతింత గోళ్ళు, చూడు 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 ఇంత వేలు, దానికి ఒక చిన్న గోరు ఎంత బాగుందో గోరు అని ఆ గోరు ముద్దులు వదిలిపెట్టకుండా అంగుళం అంగుళం ముద్దులు పెట్టేశావే నీ కొడుకుని. ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు చూసావా ఈసరి మన వారికి పుట్టుమచ్చ ఎక్కడుందో అని పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో ధారణ చేసేసావే. నీ తర్వాత ఎప్పుడో వచ్చిన నీ కొడుకు మీద మమకారంతో నువ్వంత ధారణ చేసి చెప్పగలిగితే, నిన్ను నిలబడుతున్న భగవంతుని యొక్క స్వరూపం నువ్వు చెప్పలేకపోతే, నీ పూజామందిరంలో ఉన్న మూర్తి యొక్క ఉపాసన చేసి ఆ స్వరూపాన్ని నువ్వు చెప్పలేకపోతే, నువ్వు భగవంతుణ్ణి తప్ప మిగిలినవన్నీ నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇది సుందరకాండ. అమ్మ ప్రశ్న చేసింది ఏది చెప్పు, రాముడిని చూస్తాను. బాహ్యమునందు నువ్వు వానరుడవు, రాముడు నరుడు. ఎలా కుదిరింది మీ ఇద్దరికి సమాగమం? అయితే అమ్మ నీకెందుకు చెప్పాలి అంటావేమో, ఎందుకు అడుగుతున్నానో తెలుసా? పరీక్షిస్తున్నానని అమ్మ అనదు. తాను ఉపకారం పొందబోతున్నట్టుగా ఉంది ఇక్కడ నరకాంతగ అటువంటి తల్లి ఏరి చెప్పు చూస్తాను అనొచ్చా? అనకూడదు. అందుకని ఎంత గొప్ప మాట అంది, నమాం శోక సమావిషేత్. ఆ రామ కథ, రామమూర్తి, రామ సౌందర్యం వింటే నా శోకం పోతుందయ్యా అంది. సుందరకాండలో ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసింది అమ్మవారు, పిచ్చాడా సుందరకాండలో రాముని యొక్క వర్ణన నువ్వు వింటే నీ శోకం కూడా పోతుంది. ఇంత శోకం పొందుతున్న నా శోకమే పోతుంటే రామ సౌందర్యాన్ని విని నీ శోకం ఎందుకు పోదు? నా శోకం కన్నా గొప్ప శోకమా నీ శోకం? సీతమ్మ కన్నా కష్టంలో ఉన్నామా మనం? అమ్మ మార్గాన్ని మనకి నిర్దేశన చేస్తోంది ఇవాళ. అందుకని ఒక్కసారి చెప్పవయ్యా ఎలా ఉంటాడో రాముని యొక్క సౌందర్యం అంది. అంటే ఆయన నవ్వి అన్నాడు, అమ్మా నీకు తెలియదా నన్ను ప్రశ్న వేశావు, చెప్తానమ్మా. ఏది గొప్ప విషయం? పలాచార్య స్వామి వారి ఇంటికి వెళ్ళి ఓ రోజున కూర్చోవాయి కోటేశ్వరరావు కూర్చున్నాను. కూర్చుంటే అచచ ఛేదసద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః, ఇది శ్లోకానికి అర్థం చెప్పన్నారు. ఏదో వచ్చిరాని మాటలు. స్వామి ఆ శ్లోకానికి మీరు ఎంత వ్యాఖ్యానం చేశారో నాకు జ్ఞాపకం ఉంది, కానీ మీ దగ్గర నేను ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పనా అన్నాను. అంటే ఆయన అన్నారు, అలా అని వెళ్ళిపోతే నాకు తృప్తి ఉంటుందా? ఆ శ్లోకానికి నువ్వు తాత్పర్యం చెప్తుంటే వీడు ఆ శ్లోకాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడని నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. చెప్పవయ్యా కోటేశ్వరరావు అన్నారు. భక్తులకు ఉండవలసిన లక్షణం చూడండి, వాడికి ఏమొచ్చు? వాడు నాకు చెప్పడం ఏమిటి శ్లోకం తాత్పర్యం అనుకుంటే, ఇవాళ నేను ఇన్ని మాటలు వారిని తలుచుకుని నమస్కారం చెయ్యను. వాడు ఎలాంటి వాడైతే ఏమిటి, వాడికి ఏమొస్తే ఏమిటి? వాడి దగ్గర ఒక శ్లోకం విని అబ్బాయి ఎంత చక్కగా చెప్పావురా నాన్న అంటే, ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్, వాడు ముందుకెడతారు ఇంకాను. ఇది మహాపురుషులకు ఉండవలసిన లక్షణం, నిరుత్సాహపరచడం కాదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అందుకని అమ్మంది నమాం శోక సమావిషేత, నా శోకం పోతుందయ్యా ఒక్కసారి చెప్పవయ్యా, ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చెప్పు అంది. అమ్మ రామ సౌందర్యోపాసనం చేస్తోంది, రాముడి గురించి నాలుగు మాటలు వింటే చాలట పోతుంది అమ్మవారి దుఃఖం. అంటే స్వామి హనుమ పరవశించిపోయి, అబ్బా నీ చెప్పనమ్మా పాట పాడమన్నారు అనుకోండి, కొంతమంది సంగీతం నేర్చుకుంటారు, ఏది పాప పాట పాడు అన్నాం అనుకోండి, అబ్బా నీ పాట పాడండి నీ పాట పాడండి, అలా కాదమ్మా పర్వాలేదు పాడమ్మా అన్నాం అనుకోండి, పాడతానండి పాడతానండి, ఏ పాట పాడమ్మా ఏ పాట పాడమ్మా, తల్లి చెవు కొరుక్కు తినేసిన తర్వాత పాప ఆవిడ బాగుండదని పాడవే ఈ పాట పాడవే ఈ పాట పాడవే అంటుంది. తర్వాత పాడతాను పాడతాను, అబ్బా ఆయన చూస్తున్నారు అబ్బా ఈయన చూస్తున్నారు, ఈలోగా విసిగెత్తిపోయి ఆ బ్రహ్మగారు అంటాడు, అయ్యా మంత్రపుష్పం చెప్పేస్తానులేండి అంటాడు. అందుకని అదే భక్తి ఉంటే కదపగానే పైకి ప్రవహించి రావాలి, ఉండలేక పైకి తన్నుకుని వచ్చేయాలి. వచ్చేస్తే అది కీర్తనం అంటే. అందుకే అనమాచార్యులు వారి కీర్తనలు బతికి బట్ట కట్టాయంటే పరవశించిపోయి గుండెల్లోంచి పైకొచ్చాయి. పగటు అలవేల్మంగ పగటు వెంకటే శ్రీవేంకటేశు పట్టపూర్ణి అయి నెగడు సతి కలలకొను నీరాజనం. ఏమి మాట అండి ఆ మాట? ఆ మాట ఇక్కడి నుంచి వచ్చింది. మనం అనగలమా నీరాజనం చెప్పేటప్పుడు? ఆపాదమస్తకం చూస్తూ ఒక్కసారి అమ్మవారికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ వెలుతురులో అమ్మవారు కనపడుతుంటే ఆ నెగడు సతి కలలకు నీరాజనం, అలివేలు మంగ కురులకు నీరాజనం, పాదాలకు నీరాజనం అని ఎవరా తల్లి అంటే ఆ వెంకటేశు పతికి నీరాజనం అని. ఆ నీరాజనం ఇవ్వడంలో ఎంత గుండెలోతుల్లోంచి వచ్చిందో చూడండి ఆ కీర్తన. ఎంతంత గొప్ప మాటలండి నిజంగా. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిధానము. ఏం మాట? భూమిజకు భూమిలోంచి పుట్టిన దానికి పతి అయిన పురుష నిధానము, మగాడం లేదు. ఏం మాట మాట? అది ఇక్కడ అనుభవిస్తే కదా వచ్చింది బయటికి. ఎంత గొప్ప గొప్ప కీర్తనలు పరవశించి పైకి రావాలి మాట. వస్తే నువ్వే పరవశించింది, వేరొకరిని ఎందుకు పరవశింప చేస్తుంది? నువ్వు పరవశిస్తే వేరొకరు పరవశిస్తారు. ఇది సౌందర్యం. ఈ సౌందర్యం అమ్మ ప్రశ్న చేస్తోంది, చెప్పగలవా రామకథ? హనుమన్నారు, అమ్మ నాకు సంతోషం అమ్మా రాముడి గురించి చెప్పుకోవడం అంటే. చెప్తానమ్మా. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. మా రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం హనుమ కాబట్టి నిన్న నీ మాట, నిన్న వచ్చిన ఆయన ఈ మాట చెప్పేశారు కృష్ణావధానులు గారు. ఏం మిగిలినవి చెప్పకూడదా? ఇదే చెప్పారు ఆయన కూడా. రామో విగ్రహవాన్ ధర్మ. పండిపోయిన జ్ఞానమే హనుమ. పండిపోయిన జ్ఞానంతో కూడిన హనుమ ఊపిరి తెచ్చుకు 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 అందంగా మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక్కసారి హనుమే వచ్చి మాట్లాడితే మనకి ఎంత బాగుండో అనిపిస్తుందేమోనని నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమలాగే నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని అక్కడ కుర్చీలో కూర్చుని అలా విన్నారంతే ఆయన. చెప్పవలసిన మాట చెప్పేశారు. మాకు రామాయణానికి విడదీయరాని సంబంధం, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వచ్చినవాడు హనుమకారా? హనుమే. అందుకని విశ్వాసమే భగవానుడు. ఆయనంటారు, అమ్మా రాముడంటే పోత పోసిన ధర్మం అమ్మా, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, లోకము యొక్క అందరి ధర్మాన్ని తాను రక్షిస్తాడు. అటువంటి వాడమ్మా రాముడంటే. రాముడు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా నేను నీకు వేరుగా చెప్పనా? నీకు తెలుసమ్మా రహస్యం. నీకు ఆయన సౌందర్యం తెలుసు, ఆయనకి నీ సౌందర్యం తెలుసు, మీ ఇద్దరికే తెలుసు. మొత్తం లలితా సహస్రం చెప్పేశాడంతే ఆయన. కామే సజ్ఞాత సౌభాగ్యమర్థవోరు ధ్వజాన్విత. ఆయనకన్నా తెలుసున్నవాడు ఎవరుంటాడు? ఆయన లాంటి సౌందర్యం నీది, నీలాంటి సౌందర్యం ఆయనది. జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడుతున్నది బాహ్య సౌందర్యం గురించి కాదు. అంత అందంగా ఉంటావు, ఇంత అందంగా ఉంటావు, ఇది కాదు. ఇది అయితే అది సౌందర్యం కాదు, ఆ సౌందర్యం కాకపోతే అది సుందరకాండ కాదు. ఏది సౌందర్యం? పడగ విప్పి త్రాచుపాము ఒకటి గోడ పక్కన ఆడుకుంటోంది, మీకు తెలియదు. కిటికీలోంచి చెయ్యి బయట పెట్టి ఈ కిటికీలోంచి గ్లాసు పెట్టి నీళ్లు పోసుకుని చెయ్యి కడుక్కుందాం అనుకున్నారు ఆఫీసులో భోజనం చేసి. తీరా చెయ్యి బయట పెట్టి నీళ్లు పోసుకుందాం అనుకునే వేళకి ఎదురుగుండా యాస్బెస్టాస్ షీట్స్ కుప్పలో సగం శరీరం లోపలుండి సగం శరీరం బయటికి వచ్చి పడగ విప్పి త్రాచుపాము ఆడుతోంది. ఆ కన్నం లోపలికి ఉన్న కప్ప బయటికి వస్తే పట్టుకుందామని ఆ దాని మీద సూర్యకిరణాలు పడుతున్నాయి, మెరిసిపోతోంది పాలభాగం దాని యొక్క పడగ. మీరు నిశ్శబ్దంగా పిలుస్తారు అక్కడ ఉన్న వాళ్ళని, పిలిచి చూచుడు పాము అంటారు. గట్టిగా అంటారా? అబ్బాయి ఎంత బాగుందో పాము పడగని బయటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రండి 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 అందరూ వెళ్ళి నించుంటారా? నించోరు. దూరం నుంచి అది చూడనంతసేపు చూస్తేనే సౌందర్యం. అది నిన్ను చూసినా నువ్వు దాన్ని చూసినా లేకపోతే ఒకవేళ అది చూసినట్టు అనుమానం వచ్చినా ఇహ సౌందర్యం కాదు మరణం. అది సౌందర్యం అనరు. ఒక సింహం అక్కడెక్కడో పడుకుంది, అబ్బా సింహం వస్తే బాగుండు. సింహం ఫ్రీగా తిరుగుతూ మనమే జైల్లో ఉన్నట్టుంటే ఎంత బాగుండు అని సఫారీ కడతాం. ఓ సింహం దారి తప్పి పొద్దున్న నువ్వు టూత్పేస్ట్ బ్రష్ మీద ఎట్టుకుని బయటకు వచ్చేటప్పటికి గేటు దగ్గర కూర్చుని ఆవు అందనుకో, ఎంత బాగుందో మా ఇంటికి సింహం వచ్చి రెండు రెండు అని వీధిలో వాళ్ళందరినీ కుంకమ్మరినట్టుకు రావే వెళ్దాం పిలుపులకి అంటావా, ఇంట్లో వెళ్ళి తలుపేసుకుంటాం. అది సౌందర్యం కాదు, ఎందుకని నీకు ప్రాణాంతకం. ఏది సౌందర్యం? 80 ఏళ్ళొచ్చి మంచంలో పడుకున్నా నువ్వు భోజనం కొంచెం తొందరగా చేసి చెయ్యి కడుక్కుంటే తను వడ్డించకపోయినా 80 సంవత్సరాల వయస్సులో మంచంలో పడుకుని ఎరా నాన్న కడుపు నిండా తినలేదురా నువ్వు, ఎరా చెయ్యి కడిగేసుకున్నావు అప్పుడే అని అడిగిన అమ్మ ఉందే అది సౌందర్యం. నువ్వు నీకు జ్వరం వస్తే నాన్న నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బతకరా, ఎందుకురా నీకు జ్వరం వస్తే నాన్న నాకు అన్నం సహించట్లేదురా అని అన్నమ్మ అని అమ్మ ప్రేమ సౌందర్యం. సర్వకాలముల యందు నీకు ఏది మంగళత్వమో అది సౌందర్యం. అలా ఇంత స్వార్థం లేకుండా తను కష్టపడి పెంచి పెద్ద చేస్తే 100,000 రూపాయల జీతం సంపాదిస్తూ అమ్మకు ఒక 300 రూపాయల చీర కొనిపెట్టకపోయినా, పుష్కరానికి తీసుకెళ్లి నదిలో స్నానం చేయించకపోయినా తను ఎంతో వైభవాన్ని అనుభవిస్తూ, అమ్మ ఇవాళ మా స్నేహితులు అందరు వస్తారు సాయంకాలం 4 గంటలకి నువ్వు బయటికి రాకేం బాగుండదు అని అమ్మ ముఖం మీద చెప్తే, నేను రానులేనా అని ఏమీ అనుకోకుండా గదిలోకి వెళ్ళిపోయి కూర్చుని అన్నీ పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే రాత్రి 8 అయిపోయి 9 అయిపోతే ఆ వచ్చిన వాళ్ళందరితో వీడు మాట్లాడుతుంటే 9 అయిపోయిందే వాడు ఇంకా అన్నం తినలేదు, వాడికి మంచిది కాదే వేడి చేసేస్తుంది, అన్నం తినమనమ్మా వాణ్ణి అని చెప్పిన అమ్మ సౌందర్యం. ఇది సౌందర్యం తప్ప ప్రపంచంలో కనపడ్డవన్నీ సౌందర్యాలు కాదు. ఒక స్థాయిలో భార్య కూడా సౌందర్యం కాదు, భార్యకి కూడా కొంత స్వార్థం ఉంది, కానీ అమ్మకి ఈ స్వార్థం తెలియదు. అమ్మ అమ్మే, నీ భార్యే, నీకు భార్యగా కొంత స్వార్థం ఉండి తీరుతుంది, నీ బిడ్డకి తల్లిగా ఆవిడ సౌందర్య రాశి. ఇది స్త్రీకున్న అదృష్టం, పురుషుడికి ఈ అదృష్టం లేదు. అందుకని ఇది సౌందర్యం. ఈ సౌందర్యం ఏమిటో హనుమ చెప్తున్నారు. ఈ సౌందర్యం వినడం సుందరకాండ. ఈ మాతాపితరులు జగత్తంతటికి సీతారాములు, వాళ్ళ రక్షకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం సుందరకాండ. అందుకనమ్మా రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. మా లోకమునంతటినీ రక్షించేవాడమ్మా రాముడంటే. ఆయన మహానుభావుడు, ఆయన్ని చూస్తే సర్వసత్వ మనోహర, చెట్లు పుట్టలు సమస్త పిపీలికాది పర్యంతములకు వాళ్ళు తల్లిదండ్రులే. ఇది గుర్తెరిగిన వాడెవడో వాడు యోగి, వాడు సాధకుడు, వాడు మహాభక్తుడు, వాడు జ్ఞాని, వాడు అద్వైత దర్శనం చేసినవాడు. అందుకే ఆ మాటలే పడ్డాయి నోటి వెంట హనుమకి. ఆయన స్థాయి వేరొకటి కాదు, అమ్మవారి చేత ఆయన పరీక్షింపబడ్డాడు, ఆయన చేత అమ్మవారు పరీక్షింపబడలేదు సుందరకాండం. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి, అమ్మ సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. ఇవి కల్పించుకుందామంటే వచ్చే గుణాలు కావమ్మా, జన్మత వచ్చాయి రాముడికి. అమ్మా నీకొచ్చాయి, అందుకే నీకింత ఓర్పు వచ్చింది, రక్షించగలుగుతున్నావు. అంత దుర్మార్గుడు నీ కాళ్ళ మీద పడ్డాడని 10 నెలల నుంచి ఓపిక పట్టావు. రాముడు ఓపిక పట్టాడు, తక్షణం చంపకుండా అక్కడ కూర్చుని బ్రహ్మాస్త్రం వేయగలడు, వెయ్యలేదు. అటువంటి వాడమ్మా రాముడంటే యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చరిష్ఠిత. యజుర్వేద వినీతశ్చ అన్నారు. ఏం యజుర్వేదం గురించి చెప్పడమే? యజుర్వేదానికి మేలు బంతి రుద్రాధ్యాయం ఉంది, అందులో రుద్రాధ్యాయం అద్వైత దర్శనం చేయిస్తుంది. అంతటా ఉన్నది పరబ్రహ్మమే అని నిరూపిస్తుంది. వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి రామచంద్రమూర్తి లోకమునంతటిని బ్రహ్మముగా చూడగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడు. అందుకే సర్వకాల అందుచేత యజుర్వేదభిస్సు పూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చనిష్ఠిత. ఆయనకి ధనుర్వేదం అంతా తెలుసు, వేద వేదాంగములు తెలుసు. మహానుభావుడు తేజసాదిత్య సంకాశ, తేజసాదిత్య సంకాశ. ఆయన యశసా వాసవో సమహ, తేజస్సు చేత సూర్యభగవానుడు కన్ను తెరిచి చూడడం ఎలా కుదరదో అంతటి తేజస్సు కలిగినటువంటి వాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమహ, భూమికి ఎంత ఓర్పు అంత ఓర్పున్నవాడు. ఆయనే తలుచుకుంటే అక్కడే కూర్చుని లంకలో కూర్చున్న రావణుడి గుండెలు బ్రద్దలగుగా కాని అస్త్రప్రయోగం చెయ్యగలడు. ఏం చెయ్యలేదా? చెయ్యగలడు, చేశాడు కూడా రామాయణంలో. కానీ ఎందుకు చెయ్యలేదో తెలుసా అమ్మా, తనంత తాను మారే అవకాశం ఇచ్చినవాడు. ఇది సుందరకాండ. ఇన్నాళ్ళు పాపపు జీవనం గడిపావు, కానీ సుందరకాండ విన్న తర్వాత భగవంతుడున్నాడన్న పూనిక కలిగితే, నీ జీవితాన్ని మార్చుకుని ఆయన పాదములకు శరణాగతి చేస్తే స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత ఓర్పున్నవాడు, అందుకే నువ్వు ఎన్ని పాపాలు చేసినా చూస్తున్నా సహిస్తున్నాడైన. తేజస్ ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో బుద్ధ్య, బుద్ధిలో బృహస్పతితో సమానుడమ్మా, యశసా వసవో సమహ ఇంద్రుడితో సమానమైనటువంటి వాడమ్మా లోకములను పరిపాలించడంలో. ఆయన త్రిస్థిర స్త్రి ప్రలంభస్య త్రిసమహ త్రిషుచోన్నత త్రితామ్ర స్త్రీచ స్నిగ్ధ అని సాముద్రిక శాస్త్రంలో వేదికల మీద చెప్పడానికి వీలు లేని విధంగా ఎంత గొప్పగా చెప్పేశారంటే, త్రిస్థిర స్త్రి ప్రలంభస్య త్రిసమహ త్రిషుచోన్నత త్రితామ్ర స్త్రీచ స్నిగ్ధ గంభీర స్త్రిషునిచ్చస. రామచంద్రమూర్తి యొక్క కాలి గోటితో మొదలుపెట్టి శిరస్సు మీద ఉండేటటువంటి వెంట్రుకల వరకు ముందు నుంచి వెనక నుంచి ఏ ఒక్క అవయవాన్ని కూడా విడిచిపెట్టకుండా వర్ణించేశారు. అంతర్ముఖుడై దర్శనం చేసినటువంటి వాడికి కనపడనిది ఉండదు. ఆపాదమస్తక వర్ణనం చేశారు. వేదిక మీద చెప్పేది కాదు, కావాలంటే మీరు సుందరకాండ చూసి చదువుకోండి. అందులో ఆపాదమస్తక వర్ణన చేశారు. ఇది కదా సుందరకాండ అంటే, ఇది కదా ఉపాసన బలం అంటే ఏమిటో చూపించారు. ఇదమ్మా రాముడంటే. నాకు తెలుసు తల్లి, రాముడు ఎటువంటి వాడో. ఇప్పుడు అమ్మకి ఆశ్వాసము కుదిరింది, ఖచ్చితమే హనుమ ఉపాసకుడే, తిరుగులేదు. రామచంద్రమూర్తే పంపించారు. ఇది నిలబడితే తప్ప తన యొక్క స్థితిని ఆవిష్కరించకూడదు అప్పుడు, కాని ఉంగరం ఇవ్వకూడదు. అప్పుడు ఈ మాటలు చెప్పిన తరువాత ఒక అందమైనటువంటి మాట చెప్పారు. అమ్మా మర్యాదానాంచ లోకసహ అన్నారు. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడు అమ్మా అన్నారు. ఇదో అందమైన మాట. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలుసున్నటువంటి వాడు నడువడి ప్రధానమైన వాడమ్మా రాముడంటే. మర్యాదానాంచ లోకస్యా కర్తా కారయితాచ సహ అన్నారు. బ్రహ్మమును గుర్తిరిగి అద్వైత దర్శనము చేసినటువంటి వాడి నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎలా ఉంటుందో అటువంటి మాటలు పడిపోయి, కర్తా కారయితాచ సహ, ఆయనే కర్తా కారణమై సమస్త జగత్తునందు నిండి నిబిడీకృతమైన వాడమ్మా అని చెప్పారు. చెప్పి వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషిహి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. పరమ పావనమైనటువంటి శ్లోకం దీన్ని. సుందరకాండలో మంత్రం అంటారు. ఇది సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లిని హనుమ చూసింది, హనుమని సీతమ్మ తల్లి చూసింది, రెండు సిద్ధి సర్గలే. ఈ శ్లోకం కోసం సుందరకాండ ఇంట్లో కష్టాలుంటే చెప్పించుకుంటారు ఇక్కడి నుంచి అన్ని మంత్రాలే. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత, అయ్యా రామాలయంలో ఒక్క కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇవ్వండి. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత, అమ్మా నేను వానరుణ్ణమ్మా, రామచంద్రమూర్తి పలుపున వచ్చినటువంటి రామదూతని. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను? రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. నీకు నమ్మకం కలగడం కోసమని రామచంద్రమూర్తి దీన్ని నాకిచ్చి పంపించారు. సమాస్విసిహి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా ఈ ఉంగరాన్ని తీసుకున్న తరువాత ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయి, నీ దుఃఖం పోయింది, ఇంకా నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నారు. ఈ మాట తన నోటి మాటగా చెప్పి అమ్మ ఖేదము పక్కకి తొలగించి అమ్మకి ఆనందాన్ని కల్పించారు. ఇది ఒక యోగి యొక్క స్థితి. హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి యొక్క కన్నీటి బిందువులను తుడిచి ఆమె మనస్సులో ఆనందాన్ని కల్పించినటువంటి అపురూపమైన సన్నివేశం. 10 నెలల తర్వాత మళ్ళీ అమ్మ ఆనందించినటువంటి ఘడియ. ఆ రామచంద్రమూర్తిని ఉపాసన చేసినటువంటి స్థితిని హనుమ వాక్కులతో ఆవిష్కరించిన పరమ పావనమైనటువంటి ఘట్టం, వాక్స్వరూపమైనటువంటి త్రివేణి సంగమం. అందుకే సుందరకాండలో ఈ శ్లోకం, ఈ మంత్రం, ఈ స్థితి పరమ పావనం అంటారు. ఉంగరాన్ని అమ్మ ఇలా చేత్తో పుచ్చుకుందిటంతే, పుచ్చుకోగానే హ్రీమతి అన్నారు, లజ్జ పొందిందిట. భర్త ఈ సమయంలో రాడు అనుకుంటే భర్త గభాలన ఇంట్లోకి వస్తే పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తని చూసి ఎలా సిగ్గుపడుతుందో అలా రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని చూసి రాముడే వచ్చినంత ఆనందాన్ని పొంది సిగ్గుపడిపోయి ఎర్రటి బుగ్గలతో ఎర్రటి కాంతి ప్రతిఫలిస్తుంటే నవ్వుతూ పొంగిపోయినటువంటి అమ్మ దర్శనాన్ని ఆనాడు చేసిన ఏకైక వ్యక్తి మా స్వామి హనుమ. అమ్మకి ఆ స్థితిని కల్పించిన వారు మా స్వామి హనుమ. ఆ దర్శనం చూడండి, సృష్టిలో ఎవరు ఇహ ఈ పని చెయ్యలేరు, చెయ్యరు బోరు. అందుకే అంతటి వైభవాన్ని పొందారు, భవిష్యత్ బ్రహ్మయ్యారు. అంత బాధలో ఉన్న అమ్మకి భర్తృ దర్శన సమానమైనటువంటి శాంతిని కటాక్షించారు. సుందరకాండ విన్నవాడికి ఎందుకు దొరకదు శాంతి? దొరికి తీరుతుంది నీకు విశ్వాసం ఉంటే. అందుకని సమాస్విసిహి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అని ఉంగరాన్ని ఇస్తే అమ్మ ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకుని తీసుకుని గృహీత్వా ప్రేక్షమాణా సా భర్త కర విభూషితం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. అమ్మ ఎంత సంతోషపడిపోయిందోట, రామచంద్రుడే వచ్చినంతగా ఆనందపడిపోయి కన్నులకు అద్దుకుని ఆ ఉంగరాన్ని తీసుకుని లజ్జ పొంది ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడి పరవశయ అయిపోయిందిట ఆనందంతో. ఈ ఉంగరం ఎక్కడిది రాముడు పంపడానికి? ఇది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ ఉంగరం గురించి అనేక మంది అనేక విషయాలని ప్రస్తావన చేశారు. ఒక్కటి మాత్రం యథార్థం, దేనికది పరమ పవిత్రమే. మీరు ఏ కథాస్వరూపంగా చూసినా అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, అందులో ఏం తేడా లేదు. ఏ కథగా మీరు ఉంగరం గురించి దేన్ని వినండి, అది అభిజ్ఞానము కనుక, గుర్తు కనుక, అది మనస్సుకి ఆనందాన్ని కల్పిస్తుంది, సంతోషాన్ని కల్పిస్తుంది, మనకి ఆశ్వాసమును కల్పిస్తుంది. అయితే ఇవాళ ఒక కొత్త విషయాన్ని మీకు విజ్ఞాపన చెయ్యాలి అని అనుకుంటున్నాను. రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఇచ్చినప్పుడు మీరు సంపూర్ణ రామాయణం విన్నారు కాబట్టి కిష్కింధక అరణ్యకాండలో ఉంగరం ఇచ్చే సమయానికి సీతమ్మ తల్లి చేతికున్న ఉంగరం రామచంద్రమూర్తికి వచ్చినట్టు ఎక్కడా వాల్మీకి చెప్పలేదు కదా, అరణ్యకాండలో అలా లేదు. కాబట్టి వేరొక కథనానికి పెద్దలైనటువంటి మహాపురుషులైనటువంటి వారు వేరు రీతిలో దర్శనం చేశారు. దాన్ని వారన్నారు, ఇది రామనామాంకితం చేదం, రాముడు రామనామాంకితమైన ఉంగరాన్ని తానే పెట్టుకున్నాడు. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగలేదు కదా, మరి రాజముద్రగా తన నామాంకితమైన ఉంగరము తన వేలుకి తాను ఎలా పెట్టుకున్నాడు? రాజ్యాధికారమును పొందకపోయినా రాముని యొక్క రాజ్యాధికారము ప్రశ్నింపబడలేదు. రాముడు రాజుగా పరిపాలన చెయ్యాలని దేవతలు కూడా నిర్ణయం చేశారు. అందుకే కైకమ్మ నోటి వెంట చతుర్దశ వర్షాణి అన్న మాట పడలేదు. మీకు అయోధ్యకాండ చెప్పినప్పుడు చెప్పాను, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అంది, 9-5 అంది. పైగా భరతుడు వచ్చి నువ్వు రాజ్యం తీసుకోవాలని చెప్పాడు, 14 తర్వాత వచ్చి నేను రాజ్యం చేస్తానని చెప్పారు. తన పాదుకలిచ్చి అందాక పాదుకలను న్యాసముగా పెట్టి రాజ్యం చెయ్యమని చెప్పారు. కాబట్టి రాముడు ఎన్నడూ రాజ్యము మీద అధికారమును విడిచిపెట్టేయలేదు. అమ్మ కోరింది 14 అరణ్యంలో ఉండమని, 14 అరణ్యానికి వచ్చారు. భరతుడు రాజ్యం తీసుకుంటే విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డారు, కానీ భరతుడు తీసుకోలేదు. అందుచేత ఆ రాముడు తిరిగి వచ్చి రాజ్యం చెయ్యడానికి అంగీకరించి ఉన్నాడు. సీతమ్మ తల్లి కూడా అందుకే అంగీకరించింది. అందుకే వానప్రస్థానికి వెళ్ళవలసిన స్త్రీగా సీతమ్మ వెళ్ళలేదు. వశిష్ఠుడు ఒక మాట అన్నాడు, నేను సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాను అన్నాడు. ఆవిడ రాజపత్ని ఎంత అలంకారంతో వస్తుందో అలా వచ్చింది అరణ్యవాసానికి. అందుకని రామచంద్రమూర్తి యవ్వరాజ్య పట్టాభిషేకము జరగకపోయినా యవ్వరాజ్య పట్టాభిషేకమునకు నిర్ణయింపబడిన వాడిగా రాజముద్రిక రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికుంది. పైగా ఉంగరం చేతికుండడం దోషం కాదు. ఎందుచేతనంటే సంధ్యావందనం చేసేవాడు, అగ్నికార్యం చేసేవాడు ఆచమనం చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి. ఉంగరం లేకపోతే దర్భ చుడతారు. అలా ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే నెత్తురు తాగినట్టు లెక్క ధర్మశాస్త్రంలో. అందుకని చేతికి ఉంగరం ఉండి ఆచమనం చెయ్యాలి. ఒకవేళ పెద్దలైన వాళ్ళు పక్కనుండగా చేతికి ఉంగరం లేకుండా ఎవరైనా పూజ కూర్చుంటే ఓ దర్భ తెచ్చి వేలికి చుడతారు. అప్పుడు వాడు ఉంగరం పెట్టుకుని ఆచమనం చేసినట్టు. అందుచేత రామచంద్రమూర్తి వేలికి ఉంగరం ఉండడం దోషం కాదు. ఆ ఉంగరాన్ని రామచంద్రమూర్తి హనుమకి ఇచ్చి పంపించారు. ఆ ఉంగరాన్ని హనుమ సీతమ్మ తల్లికి పట్టుకొచ్చి ఇచ్చారు. తన యొక్క భక్తిని ప్రకటించుకున్నారు. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి. అందుచేత అమ్మా, ఇది రామనామాంకితమైన ఉంగరము కనుక రాముడితో సమానము, రాముడే వచ్చినట్లు గుర్తు. అందుకని రాజముద్రికగా రాముని యొక్క స్వరూపముగా ఈ ఉంగరం వచ్చింది కనుక ఇంకా రాముడు వచ్చేసినట్టే. రాముడు వచ్చేసిన తరువాత ఇక రావణుడు ఉండడు, సూర్యుడు వచ్చేసిన తరువాత చీకటి ఉండదు. అందుకని రావణ సంహారం అయిపోయినట్టే ఇంకా ఇక్కడి నుంచి అమ్మ క్షేమ వార్తలు వినడం ప్రారంభమైపోయినట్టే, అమ్మ సుఖాన్ని శుభాన్ని పొందడం ప్రారంభమైపోయినట్టే. ఉన్న ఒకే ఒక్క సమస్యల్లో ఏమిటంటే అన్ని కాండలు తెములుతాయి కానీ సుందరకాండ మాత్రం ఎప్పుడూ నాకు ప్రశ్నే. 9 రోజులు ఇస్తే అమ్మో సరిపోదేమో అనిపిస్తుంది, 7 రోజులు చెప్తే అయిపోతుంది అనుకున్నాను, ఇవాళ మళ్ళీ బెంగట్టుకుంటుంది, రేపు ఇది అవుతుందా అని, కానీ అమ్మవారు పూర్తి చేయించేస్తుంది. అందుకని సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి. ఆ ఉంగరాన్ని తీసి కన్నులకు అద్దుకొని అమ్మ పరమ ఆనందమును పొంది ఉన్నది. రామచంద్రమూర్తితోనే కలిసినంత ఆనందాన్ని పొందింది. ముందుకెడితే ఇంక అభిజ్ఞానాల్లోకి వెళ్ళిపోవాలి. రేపు అభిజ్ఞానాల్ని, రేపు పరమపావనమైనటువంటి మంత్రములు ఎన్నో వస్తాయి ప్రసంగంలో. అందున విచిత్రం ఏమిటంటే మనం ప్లాన్ చేసుకోలేదు ఇదంతా. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఏమో నాకు తెలియదు, కానీ చెప్పేవాడు చేతకాని వాడైనా వినేవాళ్ళందరూ ఇంత భక్తితో వింటున్నారు కాబట్టే మంగళవారం నాడు 2వ సిద్ధి సర్గ వచ్చింది. సీతమ్మ తల్లి హనుమని చూసిన సర్గ మంగళవారం నాడు వచ్చింది. ఎంత కాకతాళీయంగా గెలిచిందో చూడండి. రేపటి రోజున పౌర్ణమి, మాఘమాసపు పౌర్ణమి నాడు జయమంత్రం వస్తోంది. స్వామి ఎలా కూర్చారో చూడండి. అది నేను మొదలుపెట్టిన రోజున యథార్థంగా మాఘ పౌర్ణమి నాడు జయమంత్రం వస్తుంది, ఇవన్నీ నేను లెక్కలు కట్టానా? ఈశ్వరానుగ్రహం మీ అందరి భక్తికి వశుడైపోయి అక్కడ దేవాలయంలో కూర్చున్నట్టుగా కూర్చుని ఏ రోజున ఏ ఘట్టం ఎలా నడవాలో రామచంద్రమూర్తి శాసనం చేసి నడిపిస్తున్నారు. అందరికీ ఆ ఫలితం కలగాలని. అందుకని సాధ్యమైనంత వరకు అందరూ రేపటి రోజు ఆ మంత్రములను విని తరించడానికి ప్రయత్నం చెయ్యండి. అది పలికి ధన్యుడనయ్యేటట్టుగా రామచంద్రమూర్తి నన్ను కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ 11 మార్లు స్వామి నామం చెప్పుకుని బయలుదేరడం అన్నది మనకు అలవాటైంది కనుక ఒక్కసారి స్వామి నామం చెప్పుకుని బయలుదేరడం. ఎవరో పెద్దలు ఇవాళ మా రామకృష్ణారావు గారు వచ్చి చెప్పారు, ఈ శ్రీరామదూతం శిరసాన మామి కూడా ప్రింట్ వేయించేస్తామంటున్నారండి, ఒకసారి ఇవ్వండి కోటేశ్వరారు అని పొద్దున పట్టుకెళ్ళారు. అవి 1000 కాపీలు ప్రింట్ అయిపోతున్నాయి. రేపో ఎల్లుండో మీ అందరికీ అవన్నీ అందుతాయి. హాయిగా మీరా శ్రీ భగవంతుడు ఏదైనా మొదలెడితే దుర్మార్గుడా నువ్వు ఒక్కడివి పట్టుకు చదువుతావా, వీళ్ళందరి చేతుల్లోకి వెళ్ళిపోతానంటున్నాడు. ఇంతంత ఇవటుడు ఇంతయ్య ఇత మయు మరియు తాను ఇంతయి ఎవరి బుర్రలోకో ప్రవేశిస్తున్నాడు. ఇన్ని రూపాలు పొందేసి మీ అందరి కరకమలములను వచ్చేసి మీ కరకమలములలోకి చేరిపోతున్నాడు. ఇది వచ్చేసిందంటే ఒకటే గుర్తెట్టుకోండి, సీతమ్మ తల్లికి ఉంగరం వచ్చేయడంతో సమానం. మన అందరికీ ముందే వచ్చేసాడు పటాభిరాముడే. ఇక్కడ ఎలా ఉన్నాడో అలా మనం వచ్చేసాడు మీ దగ్గరికి రామనామంగా మీ భక్తి చూసి. ఇప్పుడు మళ్ళీ శ్రీరామదూతం శిరసానమామిగా వచ్చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. అందుకని ఆ నామం చెప్పుకుని చక్కగా మనం బయలుదేరదాం. శతకంఠవధోపాయ చాతుర్యయుక్తం ఏకైక రాక్షస ఏకైక రూపం అశ్వమేధయాగ అమితోత్సాహం దశశత శిరోధార్య భాష్యాతి రక్తం చిలిత వాలసం వేష్టిత కాయం యజిత రామపాద యజురాది వాక్యం భక్తచన కాంక్ష ముక్తి నిధానం ధూమ్రాక్షకంపన త్రిశిర సంహారం మధువన మధుపాన మత్తక పీంద్రం కౌసలేయ కార్య కరుణా సమర్థం రామనివేదిత రామవృత్తాంతం రణకర్కశ ఘోర రాజిత వేషం రావణ ఘనయుద్ధ రామతురంగం మేఘనాథ సైన్య మృత్యుస్వరూపం మకరబంధీకృత మహిద పాదాబ్జం ధాన్యమాలిని శాపదర్శిత రూపం కాలనీమిదను జఖండిత ధీరం మాల్యవదాది మహోదధీహరణం లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం బుధజన వేదిత పూర్ణస్వరూపం భద్రాచల రామ భద్ర సమేతం వరసుందర రామ దాసానుపాలం సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.